சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம் ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. பிருஹதாரண்யகோபனிஷத் 4வ அத்தியாயம் 4வ பிராமணம் 22வ மந்திரம். ஏஷ சர்வேஸ்வரஹ ஏஷ பூதாதிபதிஹ ஏஷ பூதபாலஹ ஏஷ சேதுர்விதரணஹ ஏஷாம் லோகானாம் அசம்பேதாய தமேதம் வேதானுவசனேன ப்ராஹ்மணா விவிதிஷம் தே யக்ஞேன தானேன தபசா அநாசகேன. ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం అనేటువంటిది మన భారతీయ పరంపర. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అనేక మెట్లున్నాయి. ఆ మార్గంలో కర్మయోగమని, ఉపాసనాయోగమని, జ్ఞానయోగమని సాధనాలు చెప్పబడినాయి. ఏది ముందు ఏది తర్వాత అని తెలుసుకోవాలి. మన వేదాలు కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ కర్మకాండంలోనే మనం నిష్కామంగా కర్మలు చేయాలి అని చెప్పబడింది. సకమంగా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ మోక్షార్థి అయినవాడు స్త్రీ కానీ పురుషుడు కానీ నిష్కామంగా చేస్తే నీకు త్వరగా ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. నిష్కామంగా చేయడం వలన వ్యక్తికి జ్ఞాన యోగ్యత లభిస్తుంది. కనుక కర్మకాండలో చెప్పినవన్నీ కూడా వృధా అని మనం చెప్పం, ఎందుకంటే వేదం చెప్పింది కనుక. అలాగే ఉపాసనలు కూడా మనస్సు ఏకాగ్రతను పొందడానికి అనేక ఉపాసనలు చెప్పబడినాయి. అందులో ఏ ఉపాసనలు నీకు అనుకూలంగా ఉంటే అవి నువ్వు ఆచరించవచ్చు. అలా ఎన్నో సంవత్సరాలు చేయగా చేయగా మనిషికి చిత్త సంస్కారం ఏర్పడి, చిత్తశుద్ధి ఏర్పడి, చిత్త ఏకాగ్రత వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి శాస్త్రం మీద, గురువు మీద ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. ఇవన్నీ మనకు తెలిసినా తెలియకపోయినా మనకు జరిగేవే. ఎవరైతే నిష్కామంగా చేస్తారో వాళ్ళకి ప్రయోజనాలన్నీ ఉంటాయి, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా. కనుక ఒకవేళ ఎవరైనా కర్మయోగము, ఉపాసనా యోగము చెయ్యక, ఒకవేళ చిత్తశుద్ధి లేకుండా, ఏకాగ్రత మనస్సు లేకుండా వచ్చినప్పటికీ కూడా శాస్త్రానికి, శాస్త్రం చదవడం వలన అవి ఆ శ్రవణం వలన కలుగుతాయి. చేసి ఉంటే మరీ మంచిది, చెయ్యకపోతే ఆ క్లాసు కర్మయోగంగా పనిచేస్తుంది, అది జ్ఞానయోగంగా పనిచేయదు. మరింత చిత్తశుద్ధి వస్తుంది, మరింత ఏకాగ్రత పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉండడం, ఆనందంగా ఉండడం. చాలామంది క్లాసుకు వచ్చేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత, కొద్ది రోజుల తర్వాత అంటుంటారు, క్లాస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉన్నదండి అంటారు. అంటే ఏమిటి, రాగద్వేషాలు తగ్గినాయి అని అర్థం, చిత్తశుద్ధి ఏర్పడుతున్నది అని అర్థం. ఈ పదాలు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ గురువుకు తెలుసు. ఎందుకని అంటే శాస్త్రంలో చెప్పబడినవి కాబట్టి. అదేవిధంగా ఏకాగ్రత లేకుండా ఒకవేళ మనం శాస్త్రానికి వచ్చిన, ఆ శాస్త్రం వినడం వలన ఏకాగ్రత మనకు పెరుగుతుంది. ఇప్పుడు నా మనసు ఏకాగ్రతగా ఉంటున్నదండి, ఒక పని మీద నిలకడగా ఉంది అండి అంటారు. అంటే శాస్త్రం చేయవలసిన పని ఏమిటి, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వడం. కానీ ఈ వ్యక్తికి ఆత్మజ్ఞానాన్ని పొందే అర్హత లేకపోవడం వలన కారణం ఏమిటి, కర్మయోగ ఉపాసనాయోగ ముందుగా చేసి ఉండలేదు. క్లాసుకు వచ్చేటప్పుడు కూడా అనేకమైనటువంటి రకరకాలైనటువంటి మానసికమైనటువంటి కొంచెం అలజడులు, ఆలోచనలు, వ్యావహారిక ప్రపంచం మీద మనస్సు ఉంటుంది, కొంత అభిమానం దేహం మీద, కుటుంబం మీద, అన్నిటి మీద అభిమానంతో ఉంటారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, చదువుకోవడానికి వచ్చి కూడా. అప్పుడు వాళ్ళకి శాస్త్రం అది జ్ఞానయోగంగా పనిచేయకుండా కర్మయోగం ఉపాసనగా పనిచేస్తుంది, అది విషయం అక్కడ. తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కర్మయోగ ఉపాసన యోగం వాళ్ళకి లభిస్తాయో శాస్త్ర శ్రవణం వలనని, అప్పుడు జ్ఞానయోగంగా ఆ సాధన పనిచేస్తుంది. రెండో కోర్సులోనో మూడో కోర్సులోనో భగవద్గీత ఉపనిషత్తులు చదివేటప్పుడు అప్పుడు శాస్త్రం పనిచేయడం మొదలు పెడుతుంది. ఇప్పుడు అర్థమవుతుందండి నాకు అంటారు, ఇప్పుడు 6-7 సంవత్సరాలు విన్న తర్వాత. అదేమిటి మరి 6-7 సంవత్సరాలు ఏం విన్నావు అంటే మాట్లాడరు, విన్నావు కానీ అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది అంటారు. దీనికి అంతటికి కారణం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా, అంటే జ్ఞానయోగానికి రావడానికి చాలా సమయం పడుతుంది. అందుకని ఈ మంత్రంలో మనకు ఇట్లా జ్ఞానయోగానికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు అని చెప్పి ఇక్కడ మనకు హైలైట్ చేస్తున్నారు ఈ మంత్రంలో. ఇక్కడ జీవాత్మ గురించి చెప్తున్నారు, 2-3 పోర్షన్లుగా చూసుకోవాలి ఈ మంత్రాన్ని. జీవాత్మ సహా సవా ఏష మహానజ ఆత్మా అన్నారు. సహ అంటే ఏ పరమాత్మ అయితే ముందు చెప్పబడిన ఉన్నదో, సహ ఆ పరమాత్మ, ఆ ఈశ్వరుడు అంతర్యామి, ఏష మహానజ ఆత్మ, ఈ ప్రత్యగాత్మ, ఈ జీవాత్మే, యోయం విజ్ఞానమయ. ఇక్కడ చూడండి, పరమాత్మ అనగానే ఈశ్వరుడు, మాయాసహితం బ్రహ్మ తీసుకున్నాం, జీవాత్మ అనగానే అవిద్య అవచ్ఛిన్న చైతన్యం, ఇక్కడ జీవాత్మగా తీసుకున్నాం. ఈ పరమాత్మ జీవాత్మలకు వెనుక ఉన్నటువంటి లక్ష్యార్థాన్ని మనం గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు మనకేం తెలుస్తున్నది, శరీరత్రయ విలక్షణ ఆత్మా అహమస్మి అంగుష్టమాత్ర పురుష. అందుకని గురువుగారు మహావాక్యము ఇట్లాంటి విషయాలు చెప్పేటప్పుడు మనం ఈ భాగత్యాగ లక్షణ చేసి ఆ లెవెల్లో ఉండాలి, ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలి. లేకపోతే నేను వాచ్యార్థంగా అహంకారంతో ఈ శరీరత్రయాలతో ఉంటూ చెప్తే ఇవన్నీ కూడా మనకు సరిపడవు. అందుకని స్టూడెంట్ జాబ్ ఏంటి, ఏం చేయాలి అంటే నేను ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆ పారమార్థిక సత్యమైన ఆత్మని నేను అనే దృష్టితో వినాలి. అందుకని ఇక్కడ ఏష మహానజ ఆత్మా, ఆ పరమాత్మే అంటే ఏ ఆత్మ అయితే మాయాసహితంగా ఉన్నదో ఆ ఆత్మే ఇక్కడ జీవాత్మగా ఉన్నది. కనుక ఈ ఆత్మ కూడా అజహ, దీనికి కూడా జన్మ అంటూ లేదు. ఈ ఆత్మ అనేది ఎక్కడున్నది? విజ్ఞానమయ. ఈ చైతన్య స్వరూపము నేను నేను అనేటటువంటిది ఈ బుద్ధిలో మనకు బుద్ధ్యవచ్ఛిన్న చైతన్యం అంటారు. విజ్ఞానమయ అంటే ఇక్కడ విజ్ఞానమయ కోశంలో నేను ఉన్నాను, నేను ఉన్నాను, నాకు తెలుసు అనేటటువంటి ఆ సాక్షి చైతన్యంగా నేను వ్యక్తమవుతున్నాను. ఇక్కడ బుద్ధి అనేటువంటిది ఉపాధి లేకపోతే శుద్ధ చైతన్యం, శుద్ధ జ్ఞానం, బ్రహ్మము వ్యక్తం కాలేదు. కనుక విజ్ఞానమయ చైతన్య రూపుడైనటువంటి నేను ఆత్మని ఈ విజ్ఞానమయంలో, ఈ బుద్ధిలో నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను. ప్రాణేషు యహ ఏష అంతర్హృదయ ఆకాశ. ప్రాణేషు అంటే ఈ ఇంద్రియాలన్నీ అన్నింటిలో, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాణి ఇవన్నీ కూడా అంతర్హృదయ ఆకాశ తస్మిన్ చేతే. ఇక్కడ ఆత్మలో జ్ఞాని అయిన వాడు ఆత్మయందు అంతర్హృదయంలో ఉన్నటువంటి అంటే అహంకారాన్ని మిథ్యగా చూస్తూ గ్రహించి, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, సాక్షిగా అహంకారాన్ని ఒక ఉపాధిగా, ప్రతిబింబ చైతన్యమే కదా అహంకారం అంటే. కనుక జీవత్వం అనేటువంటిది అహంకారానికి చెందినది, ఆత్మ అనేది బింబ చైతన్యానికి చెందినది. కనుక వాళ్ళు ఆ జ్ఞానులు అంతర్హృదయ ఆకాశే తస్మిన్ శేతి. ఇక్కడ శేతి అంటే నిద్రపోవడం అని కాదు, ఈ ఆత్మ నైన నేను ఈ శరీరాన్ని మనస్సుని త్యజించి అంటే బుద్ధితో త్యజించి ఆ పరమాత్మ అయినటువంటి ఒకే ఆత్మ అయినటువంటి అంటే అహంకారాన్ని త్యజించి అహంగా ఉండిపోవడం, అది ఇక్కడ ఆకాశ అంటే అంతర్హృదయమునందు మన హృదయాకాశం అంటారు. అంటే మనస్సులో, అంతఃకరణంలో ఆత్మగా అహం బ్రహ్మాస్మి, అహమస్మి, అహమస్మి బ్రహ్మ, అహమస్మి నేను ఉన్నాను, ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనేటువంటిది శరీరం మనస్సుకు సంబంధించినది, నేను ఉన్నాను అనేటటువంటిది తస్మిన్ శేతే తన నిజస్వరూపంలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ ఆత్మని తానుగా గ్రహించినప్పుడు సర్వస్య వసి సర్వస్య ఈశాన, ఆత్మగా నేను సత్య జ్ఞానం స్వరూపంగా అంటే సత్తా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నప్పుడు నేను అన్ని నామరూపాలకి నేనే కదా సత్తాని ఇచ్చేది, స్ఫూర్తిని ఇచ్చేది. నేను ఇచ్చేది అంటే నేను ఎవరిని అప్పుడు ఆ చెప్పేటప్పుడు నేను ఇస్తున్నాను సత్తా స్ఫూర్తిని అన్నప్పుడు నేను బ్రహ్మ చైతన్యాన్ని, ఆ బ్రహ్మ చైతన్యమైన నేనే సత్తా స్ఫూర్తిని అన్ని నామరూపాలకి ఇస్తున్నాను. కనుక అందుకని సర్వస్య వశీ అన్నారు. అవన్నీ కూడా నామరూపాలు నా వశంలో ఉంటాయి. సర్వస్య ఈశాన, అన్ని నామరూపాలని పరిపాలించేవాడిని నేను. అధిపతి అంటే ఆత్మనైన నేనుంటేనే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా నామరూపాలు మిథ్య, వాటికంటూ స్వతసత్తా లేదు. ఈ యొక్క జీవరాశులన్నిటికీ కూడా స్వతస్ఫూర్తి లేదు. స్ఫూర్తి అంటే చైతన్యం. అచిత్ అనేటువంటిది సత్ అనేటువంటిది ఆత్మనైన నేను ఇస్తేనే అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఈ శరీరము, ఈ పేరు, నామరూపం, భార్యని, భర్తనని చెప్పి కొంచెంసేపు పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి ఆత్మగా నా గురించే మాట్లాడుతున్నది ఉపనిషత్తు, ఆత్మస్వరూపమైన నా గురించి చెప్తున్నది ఉపనిషత్తు అనే భావంతో వినాలి. అలా విన్నప్పుడు మనకు బోధపడుతుంది. లేకపోతే ఈ మాటలన్నీ కూడా ఆ పరమాత్ముడు గొప్పవాడు, ఆయన అధిపతి, ఆయన ఈశాన, ఆయన ఆయన చెప్పలే ఇక్కడ. అందుకని ఏష అన్నారు, ఈ ఆ ఈ అన్నారు. ఆ ఈ అంటే సహ, ఏష అంటే సహ అంటే ఆ, ఏష అంటే ఈ అని అర్థం. ఆ పరమాత్మ, ఈ జీవాత్మ ఒక్కరే అన్నారు. అంటే ఒకరి అన్నప్పుడు ఏమిటిది? శరీర త్రయ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, ఈ రెండు పక్కన పెట్టాలి. RM1, RM2, RM3, RM4, RM5 అంటే రిఫ్లెక్టింగ్ మీడియంస్ అన్నీ కూడా బుద్ధిపూర్వకంగా అవన్నీ మిథ్యా మ్యాటర్ అని తెలుసుకొని అది అక్కడ అర్థం. సహా ఏష అట్లా అన్నప్పుడు నేను ఆత్మని, నా వశంలో ఉన్న ఇవన్నీ నేనే అధిపతిని, అంటే నేనే ఆత్మ చైతన్యాన్ని సత్తానిచ్చేవాడిని, స్ఫూర్తిని ఇచ్చేవాడిని, ప్రాణం ఉన్న జీవరాశులకి స్ఫూర్తినిచ్చేవాడిని, ప్రాణం లేని వాటికి సత్తానిచ్చే వాడిని అని తెలుసుకోవాలి. అంటే సత్తా ఉన్న చోటే, సత్తా అంటే సత్, ఉనికి ఉన్న చోట ఎరుక ఉన్నది, కానీ ఆ ఎరుక వ్యక్తం కావడానికి సూక్ష్మ శరీరం లేదు ఈ యొక్క జడ పదార్థాలలో. ప్రాణులలో ఆ యొక్క సూక్ష్మ శరీరం ఉండడం వలన ఆ స్ఫూర్తి చిత్ అనేది వ్యక్తం అవుతున్నది. అందుకనే ప్రతి క్లాసులో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సత్తా స్ఫూర్తి ఉనికి ఎరుక. నేను ఉన్నాను అనేది సత్తా, నాకు ఎరుక నాకు తెలుసు అనేది ఉనికి ఎరుక. నేను ఉన్నాను అనేది ఉనికి, నాకు తెలుసు అనేది ఎరుక. ఆ ఉనికి ఎరుక అనేది సత్తు చిత్, సత్తా స్ఫూర్తి. సత్తా అంటే సత్తు, స్ఫూర్తి అంటే చిత్. కనుక మనందరం సత్తా స్ఫూర్తి స్వరూపులం. ఎందుకంటే ప్రతి ఒక్కరం నేనున్నాను అంటామా లేదా అంటాం, నాకు తెలుసు నాకు తెలియదు, ఇది నాకు తెలియదని నాకు తెలుసు, ఐ నో దట్ ఐ డోంట్ నో. ఆ తెలుసు అనేటువంటిదే నా స్వరూపం. నాకు ఏమి తెలుసు ఏమి తెలియదు అనేది అనాత్మ. ఆ తెలుసుకునేవాడు, నేను ఉన్నాను అనే వ్యక్తియే ఆత్మస్వరూపం. ఇంత తేలికైనటువంటి ఆత్మజ్ఞానం ఎందుకు బోధపడదు అంటే మనల్ని ఈ యొక్క అజ్ఞానం కప్పివేసి ఉంటుంది. ఆ అజ్ఞానం పోవడానికోసమే ఈ శాస్త్రం చదువుతున్నాం. అటువంటి ఆత్మనైన నేను సాధునా కర్మణ భూయాను, పుణ్యకర్మలు చేసి నేను పవిత్రుణ్ణి అవుతాను అనే భావన జ్ఞానికి ఉండదు. జ్ఞానికి అంటే జ్ఞానినైన నాకు అంత ధైర్యంగా చెప్పుకోవాలి. ఎప్పుడు ఆ జ్ఞానికి అంటుంటే నువ్వేమిటి నేను అజ్ఞానిని అన్నట్లుగానే ఒప్పుకున్నట్లు అవుతుంది కదా. భాగత్యాగ లక్షణ చేసి ఉనికి ఎరుక నేనని తెలుసుకున్న తర్వాత ఇంకా సందేహం ఎందుకు? సందేహం అవసరం లేదు. అయినా చెప్పే శక్తి, సామర్థ్యం, ధైర్యం కావాలి మనిషికి. ఎప్పుడు వస్తుంది అదంటే దృఢమైనటువంటి జ్ఞాన నిష్ట ఏర్పడినప్పుడు వస్తుంది. అది దృఢమైన జ్ఞాన నిష్ట ఎలా వస్తుందంటే మనస్సుని శాస్త్రానికి ఇచ్చినప్పుడు వస్తుంది పూర్తిగా. అది ఈ యొక్క పుణ్యకర్మల వలన ఆత్మనైన నేను ఏదో ఉన్నతుడిగా శుద్ధుడిని అవ్వటం అంటూ ఏముండదు. భూయాన్ కర్మణ అంటే పుణ్యకర్మల వలన, వైదిక విహిత కర్మల వలన, సాధు కర్మల వలన నేను పుణ్యం పొందడం అనేటువంటిది కానీ, నోవా అసాధునా కనీయాన్ ఈ నిషేధ కర్మలు చేయడం వలన నాకు పాపం వస్తుందని కానీ, నా యొక్క గొప్పతనం తగ్గిపోతుంది, నా యొక్క అని చెప్తున్నప్పుడల్లా నేను ఏం చెప్తున్నాను? శరీరత్రయ పంచకోశ విలక్షణ ఆత్మ, విలక్షణ అంటే వేరైనటువంటి అని అర్థం. నేను అది చెప్పేటప్పుడే ఈ 3 కోశాలను ఉపయోగించు 5 కోశాలను ఉపయోగిస్తూనే, 3 శరీరాలను ఉపయోగిస్తూనే చెప్తున్నాం అది అక్కడ. కానీ యాన్ ఏష సర్వేశ్వర, సర్వేశ్వర ఏష అంటే ఈ జీవాత్మే సర్వ ఈశ్వర, అన్నిటినీ పరిపాలించేవాడు. పరిపాలించడం అంటే లిటరల్గా తీసుకోకూడదు. సత్తా స్ఫూర్తినిచ్చినప్పుడు అవి నా మీదనే ఆధారపడి ఉన్నాయి, నేను వాటికి ఉనికి ఎరుకనిస్తున్నాను. భూతాధిపతి ఏష, ఈ ఆత్మే భూత అధిపతి, అన్ని జీవరాశులకు అధిపతి, నామరూపాలకి నేనే అధిపతిని అంటే అధ్యక్షుడిని, అంటే నా యొక్క సన్నిధిలో అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. పుస్తకం ఉన్నది, చెట్టు ఉన్నది, ఇల్లు ఉన్నది, ఫ్యాను ఉన్నది అని ఉన్నది అని ఉనికినిచ్చేవాడు ఎవరండి? నేనే. భార్య ఉన్నది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు అని గ్రహించేవాడెవరు, తెలుసుకునేవాడెవరు? నేనే. కనుక నేనే అధిపతిని అన్నారు. అది అర్థం అక్కడ. ఏష భూతపాల, ఈ ఆత్మనైన నేనే ఈ యొక్క వీటన్నిటినీ పరిపాలించేవాడిని, పాలించేవాడిని. పాల అంటే వాటి వాటి కర్మలను చేయడానికి నేనే సహకరిస్తున్నాను. ఏష సేతుర్విధరణ. ఇక్కడ సేతు అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఇంతవరకు క్రిందటి వారం చూసాం, సేతు అంటే బ్రిడ్జ్, వంతెన. రాముల వారు లంకకు వెళ్ళడానికి సేతు కట్టారు, రామసేతు అంటారు దాన్ని. అంటే ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డు దాటడానికి సేతును ఉపయోగిస్తారు, వంతెనని ఉపయోగిస్తారు. అది ఒక అర్థం సేతు అంటే. ఇక్కడ కఠోపనిషత్తులో చూసాం, ఎస్ సేతు రీజానానాం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం చికీర్షతాం పారం. సేతు అనే పదం వచ్చింది వేదంలో. ఈ సేతు అనే పదం అనేక చోట్ల వస్తుంది. ఉపనిషత్తుల్లో కూడా ఈ సేతు అనేటువంటిది అనేక చోట్ల చెప్పబడింది. అంటే వంతెన దాటటానికి, నదిని దాటటానికి ఎలా ఉపయోగపడుతుందో భగవంతుడు కూడా మనకు సేతువు లాంటి వాడు. అందుకని భగవద్భక్తి మనిషికి ఉంటే ఈ సంసారం సముద్రాన్ని దాటగలడు. అందుకని నాస్తికులం కాకుండా ఉండాలి ముందు, భగవంతుడి మీద భక్తితో ఉండాలి. చాలామంది అంటారు ఈ భగవంతుడు భక్తి ఉన్న వాళ్ళందరూ పిరికి వాళ్ళు, భయం ఉన్నవాళ్ళు, భయం వలన వీళ్ళు భగవంతుని పూజిస్తున్నారు అంటే అనేవండి, నష్టం ఏం లేదు. భగవద్భక్తి లేని వాళ్ళకంటే భగవద్భక్తి భయంతో ఉన్నవాళ్ళు బెటర్. నాస్తికుడిగా ఉండటం కంటే భయపడి ఆస్తికుడిగా ఉండడం బెటర్. ఎందుకంటే ఏదో ఒక రోజుకి మనకు గురుప్రాప్తి, శాస్త్రప్రాప్తి దొరుకుతుంది. అందుకని పిల్లల్లో కూడా భగవద్భక్తిని పెంచండి. మీరేం చేయక్కర్లేదు, భగవంతుడిని ప్రార్థించమనండి. భగవంతుడే అన్ని కోరికలు తీరుస్తాడని అవన్నీ చెప్పాలి, ఆశలు పెట్టించాలి పిల్లలకి. అందుకని భగవంతుడే అన్నీ అన్నీ అని చెప్తే తర్వాత ఆ భగవంతుడి స్వరూపం ఏమిటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని పిల్లల్లో ఆ దైవభక్తిని నాటటం, ఆ బీజాన్ని నాటడం తల్లిదండ్రుల కర్తవ్యం. కనుక ఆ చిన్న వయసులో వచ్చిన భక్తే ఎప్పటికో అది పనిచేస్తుంది. చాలా ఏండ్ల తర్వాత వెంటనే పనిచేయదు, ఎప్పుడో పనిచేస్తుంది. అది ఇక్కడ సేతు అంటే భగవంతుడు కూడా మనకు ఒక వంతెన లాంటి వాడు, సహాయపడతాడు. ఈ యొక్క సంసార పుణ్య పాప జనన మరణాల నుంచి, ఈ ఒడ్డు నుంచి జనన మరణాలు లేనటువంటి పుణ్యపాపాలకు అతీతమైనటువంటి ఆత్మస్వరూప జ్ఞానానికి మనకు ఆయన సహాయం చేస్తాడు. ఏమిటి భగవంతుడు భక్తి పూజలు గీజలంటే, అవన్నీ మేము చేస్తామండి అంతే, ఏం అడగకూడదు. ఇంకా ఎందుకు ఏమిటని అడగవద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు చేశారు, మన ఋషులు చెప్పారు ఈ విధంగా ఉంటే నీకు మంచిది అన్నాడు. తయారు చేస్తున్నాం. ఇది ఎప్పుడో వచ్చేది మోక్షం. వీటన్నిటికీ ప్రిపరేషన్ ఉండద్దండి. ఒక వివాహం చేయడానికి ఇంట్లో ఎన్ని ప్రిపరేషన్లు చేస్తాం, ఎన్ని నెలలు ఎంత కష్టపడతాం, ఒకటే రెండే, ఒక రోజా రెండు రోజులే, వారాలు నెలలు సంవత్సరాలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఒక వివాహం కోసం చేయడానికి, అబ్బాయికో అమ్మాయికో. ఆత్మజ్ఞానం మాత్రం ఎలా తొందరగా రావాలని కోరుకుంటాం, అది అంతే, చాలా సమయం పడుతుంది. పట్టినా సరే దానికోసం ప్రయత్నం చేయాలి. రెండవ అర్థం ఏంటంటే సేతు అంటే ఆనకట్ట. పొలంలో నీళ్లు వృధాగా అటు ఇటు పోకుండా, ఈ పొలంలో నుంచి ఆ పొలంలోకి పోకుండా ఆనకట్ట కడతారు. ఆ ఆనకట్టని ఇక్కడ సేతు అనే అర్థంలో బండ్ అంటాం, ట్యాంక్ బండ్ లాగా. ఆ ఆనకట్ట ఎలాగైతే అవతలి నీరు ఇవతలికి రాకుండా, ఇవతలి నీరు అవతలికి పోకుండా మనకు సహాయపడుతుందో, ఇక్కడ ఈ సేతు అనేది విధారక. సేతు అంటే రక్షించేటటువంటి గోడ అని అర్థం, కట్ట అని. విధారక సేతు భగవంతుడు మనకు ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాల నుంచి అటు ఇటు పోకుండా రక్షించేవాడు అని అర్థం. విధారక సేతు జగత్తు యొక్క నియమాలన్నింటినీ కూడా రక్షించేవాడు. అంటే భౌతికమైనటువంటివి కాదు, భౌతికమైనవే కాదు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఈ నక్షత్రాలు, ప్లానెట్స్, ఈ భూమి తిరగడం, ఇవన్నీ కూడా ఒక భూమి ఆకర్షణ శక్తి, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అనంటే ఆయనే ఈ యొక్క నియమాలన్నింటినీ కూడా వాటి వాటి స్థానంలో ఉంచేవాడు అని అర్థం. అది ఆ రెండవ నియతి ముఖ్యం ఇక్కడ, అంటే ధర్మము అని అర్థం. నీతి నియమాలను, ధర్మాన్ని కాపాడేవాడు, నియమంలో ఉంచేవాడు అన్నారు. అంటే వీటిని పరిరక్షించేవాడు అని అర్థం. ఈ యొక్క భౌతిక అంటే ఫిజికల్ లాస్ అండ్ మోరల్ లాస్ అంటారు ఇంగ్లీష్లో. ఫిజికల్ అనేటువంటివి భౌతికమైనటువంటి స్థూల ద్రవ్యానికి సంబంధించినవి. మోరల్ లాస్ అంటే అవి ఒక అంతరంగికమైనటువంటిది. ఈ ధర్మం అనేటువంటిది బాహ్యమైనటువంటిది కాదు, స్థూలమైనటువంటిది కాదు, సూక్ష్మమైనటువంటి విషయం. కనుక మోరల్ లాస్ అంటారు. అంటే సత్యం, అహింస ఇటువంటివన్నీ కూడా మొదలైనవి. వీటన్నిటినీ కూడా న్యాయ పరిపాలకుడు అని అర్థం. ఇప్పుడు న్యాయస్థానంలో ఎట్లయితే పోలీసులు వాళ్ళు ఉంటారు, జడ్జ్, అట్లా భగవంతుడు ఈ చక్రం మొత్తాన్ని కూడా రక్షించేవాడు. అందుకని ధర్మచక్రం అంటారు. చూసారా, ఫ్లాగ్లో ధర్మచక్రం ఉంటుంది, దాన్ని అశోక ధర్మచక్రం అని పేరు పెట్టారు. అసలు యాక్చువల్గా అది ధర్మచక్రం అంటే ఆ చక్రంలో మధ్యలో ఒక హబ్ ఉంటుంది, ఆ ఇరుసు అంటారు దాన్ని. ఆ ఇరుసు దాని పక్కన అనేకమైనటువంటి ఇవి ఉంటాయి అన్నమాట, పక్క పక్కన చాలా ఆ చక్రంలో. కనుక అన్ని రకాలైనటువంటి నామరూప ప్రపంచం ఉన్నప్పటికీ కూడా వీటన్నిటికీ ఆధారం ఆ ఇరుసు, ఆ మధ్యలో ఉన్న హబ్. ఆ వీళ్ళు అనేక స్పోక్స్ ఉంటాయన్నమాట, కడ్డీలు, అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అంటే ఈ చక్రం, సృష్టి చక్రం తిరుగుతున్నది అంటే హబ్ అంటారు దాన్ని, ఇరుసు అంటారు, సెంటర్ పాయింట్. ఈ ఆత్మ అనేటువంటిదే సెంటర్ పాయింట్, సత్తా స్ఫూర్తినిచ్చి ఈ గ్రహాలన్నింటినీ వాటి వాటి పన్ను చేయిస్తూ ఉంటుంది. ఈ ఋతువులు, నెలలు, మాసాలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా రావడానికి, కృష్ణుడి భాషలో చెప్పాలంటే ధర్మగుప్త అని చెప్పాడు భగవద్గీతలో. శాశ్వత ధర్మగుప్త నేను. ఎవరిని అనుకున్నావు అర్జున, నేను శాశ్వత ధర్మగుప్తని. అంటే శాశ్వతమైనటువంటి ధర్మాన్ని రక్షించేవాడిని, ఈ ప్రపంచంలోని అన్నిటినీ నేను కాపాడేవాడిని అని అర్థం. ఇక్కడ మనం నిత్య పరమాత్మ బ్రహ్మచర్య ఆశ్రమంలో శాస్త్రశ్రవణం చేయడం తర్వాత, అందుకనే వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి అన్నారు. తర్వాత అసంభేదాయ తమేతం వేదానువచనేన, ఈ సేతు అయిపోయింది ఇప్పుడు. ఏషాం లోకానాం అసంభేదాయ, ఇక్కడ అసంభేదాయ అంటే ఈ లోక ఎటువంటి ధర్మ పరిపాలకుడు, శాశ్వత ధర్మ గోప్త అంటే వర్ణధర్మ ఆశ్రమ ధర్మాలను సంకరం కాకుండా పరిరక్షించేవాడు అని అర్థం. ఇప్పుడు వర్ణాలు లేవు, ఆశ్రమాలు కూడా మనుషులకు తెలియదు ఈ రోజుల్లో. ఇక్కడ ఈ మంత్రం చెప్తోంది ఏమని, ఏషాం లోకానాం అసంభేదాయ, ఈ లోకంలో ఉన్నటువంటి భగవంతుడు ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే ఈ యొక్క శ్లోకాన్ని మనం పట్టించుకోం, వినాలని కూడా ప్రయత్నం చేయలేం, వినడం వింటామండి కానీ దాని యొక్క గూఢమైనటువంటి అర్థాన్ని వర్ణాశ్రమ ధర్మం పుస్తకంలో ఇచ్చాం. ఆ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి పుస్తకం చిన్న బుక్లెట్, అది కంఠాపాఠం అయిపోవాలి. అది అయిందనుకోండి, ఎవ్వరు ఈ వర్ణధర్మాన్ని ఆశ్రమ ధర్మాన్ని నిందించిన, ముఖ్యంగా వర్ణధర్మాన్ని, ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ చెప్పబడింది వేదాల్లో, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, ఈ వర్ణ విభజన అంతా కూడా వేదం వలన చేయబడింది, ఇప్పటికీ దూషిస్తున్నారు మనుషులు. ఎందుకు దూషిస్తారు? కారణం వాళ్ళకి ఆ కృష్ణుడు చెప్పినటువంటి వాక్యం మీద నమ్మకం లేదు. వర్ణాశ్రమ ధర్మాలే నేనే సృష్టించానన్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ఎలా సృష్టించాను అది చెప్పరు. తర్వాతది గుణకర్మ విభాగశ అన్నాడు. ఈ శ్లోకం, ఒక్క శ్లోకం మీరు సరిగా అర్థం చేసుకోగలిగితే భగవద్గీత అంతా అర్థం అవుతుంది. అది ఎట్లాగండి అన్నాడు. ఒక శ్లోకం అర్థమైన వాడికి మిగతావన్నీ అర్థమవుతాయి. అందుకని భగవద్గీత చదవడం వేరు, వినడం వేరు. ఒక్కొక్క శ్లోకాన్ని దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకని నేనంతా భగవద్గీత పూర్తి చేశాను అని చెప్పుకోకూడదు మనం. అసలు ఆ భగవద్గీత శ్లోకాన్ని నేను సరిగా అర్థం చేసుకున్నానా లేదా, అది ఇక్కడ. అందుకని శాశ్వత ధర్మగోప్త లోకానాం అసంభేదాయ అంటే ఆ పరమాత్ముడే ఈ వేదాలను మనకిచ్చి వర్ణాశ్రమ ధర్మాలను ఇచ్చి వాళ్ళ వాళ్ళ గుణానికి ప్రకారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అని చెప్పి, ఇది క్యాస్ట్ సిస్టమ్ కాదండి. అసలు అది లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా, ఇది చెప్పినా కూడా అర్థం చేసుకునే స్థితిలో లేరు మనుషులు. కనుక మన యొక్క వర్ణధర్మాన్ని ఆశ్రమధర్మాన్ని మనం బాగా గ్రహించాలి. అది అసంభేదాయ అంటే వర్ణ సాంకర్యం కలగకుండా ఉండడానికి. తమేతం వేదానువచనేహ బ్రాహ్మణ విదిశంతి. తం ఏతం వేదానువచనేన, వేద అనువచనం ఏంటి, వేదం ఏం చెప్పింది, కృష్ణుడు ఏం చెప్పాడు, వేదంలో చెప్పింది ఆయన చెప్పాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. పురుష సూక్తంలో వేదంలో చెప్పబడింది, అదే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అదే బృహదారణ్యకంలోదే కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఇక్కడ చూడండి, వేద అనువచనేన వేదంలో చెప్పిన విధంగా బ్రాహ్మణాహ వైదిక ధర్మాన్ని ఆచరించేటటువంటి బ్రాహ్మణులు. సహజంగా బ్రాహ్మణులైన వాళ్ళకి సూక్ష్మబుద్ధి ఉంటుంది, వాళ్ళకి చాలా సంస్కారం ఉంటుంది, వాళ్ళు నీతి నియమాలన్నీ పాటిస్తారు, వాళ్ళల్లో ఒక శక్తి తేజస్సు ఉంటుందనే ఉద్దేశంతో బ్రాహ్మణాహ బ్రాహ్మణాహ అని చెప్పారు. మరి ఈరోజు బ్రాహ్మణాహ అంటేనే ఎలాంటి వాడు బ్రాహ్మణుడు అనే సంగతి తెలియాలి మనకు. వేదాలని వేదాల్లో చెప్పినటువంటి విధి నిషేధాలని పాటిస్తూ అనువచనేన అంటే వాటి మార్గంలో నడవాలి అనేటటువంటి ఉత్సుకతో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. అందుకని వేరే కులంలో పుట్టినప్పుడు బ్రాహ్మణ జాతి కాకుండా వేరే జాతిలో పుట్టితే వాళ్ళకి గుణం బ్రాహ్మణులైతే వాళ్ళు కూడా బ్రాహ్మణులతో సమానం అన్నాం, కానీ చాలా కష్టం. బ్రాహ్మణులు అంటే ఏమిటి, జాతి బ్రాహ్మణులు ఎందుకు మనం ఉత్కృష్టంగా తీసుకుంటామంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రుల మధ్యనే ఆ యొక్క సంస్కారాల్లో ఉండడం వలన వీళ్ళకి త్వరగా ఆ సంస్కారాలు అబ్బుతాయి. ఇప్పుడు వేరే జాతిలో ఒకవేళ పుట్టినా కూడా ఒక వ్యక్తి బ్రాహ్మణుడుగా జీవించాలనుకుంటే చాలా కష్టం, అది కావచ్చు కూడా అయి తీరాలి, కానీ అతి కష్టం. ఎందుకంటే ఇంట్లో వాతావరణం, తల్లిదండ్రులు, ఆ ఆచరణ, ఆ ఆలోచనలు, ఆ పద్ధతులు ఉండవు వాళ్ళకి. ఆ యొక్క వ్యక్తికి ఆ సంస్కారాలు రావడానికి చాలా కష్టపడాలి. అదే బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాడికి బ్రాహ్మణుడిగా గుణబ్రాహ్మణుడు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అందువల్ల బ్రాహ్మణుని గొప్పని చెప్పారు, కానీ పుట్టడం వలన గొప్పని చెప్పలేదు. బ్రాహ్మణులు తల్లిదండ్రులుగా బ్రాహ్మణులు అవ్వడం వలన గొప్పని చెప్పలేదు. బ్రాహ్మణుడిగా జీవించడానికి, బ్రాహ్మణుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది బ్రాహ్మణ కులంలో పుడితే. అందువలనే కానీ అవతల వాళ్ళకి కొంచెం కష్టం. బ్రాహ్మణుడిగా జీవించడానికి వాళ్ళకు తోడ్పాటు ఉండదు, అవకాశం ఉండదు. తల్లిదండ్రుల వాళ్ళ జీవన సరళి, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులందరూ కూడా ఆ బ్రాహ్మణులుగా జీవించేటటువంటి వాళ్ళకి లభించడం కష్టం. కానీ అతి కష్టం మీద కొంతమంది బ్రాహ్మణ జీవితాన్ని జీవించడానికి అలవాటు పడతారు. చాలా కష్టం, ఎందుకంటే బ్రాహ్మణులే బ్రాహ్మణ జీవితాన్ని జీవించడం లేదు. బ్రాహ్మణ జీవితం అంటే చాలా నియమ నిష్ఠ నియమాలతో కూడినటువంటిది బ్రాహ్మణ జీవితం. సమాజం కోసం అంకితం చేసేటటువంటిదే బ్రాహ్మణ జీవితం. సమాజానికి జ్ఞానాన్ని దానం చేసేవాడే బ్రాహ్మణుడు. అది అక్కడ బ్రాహ్మణాహ వివిధిషంతి, చూడండి వివిధిషంతి అన్నాడు, వేదితం ఇచ్చంతి అది అర్థం. వివిధిషంతి అంటే వేదితం ఇచ్చంతి, ఏమిటి, ఏమి తెలుసుకోవాలని ఇష్టపడతారు వాళ్ళు అంటారు, బ్రహ్మాన్ని తెలుసుకోవాలని. ఇక్కడ బ్రాహ్మణాహ వివిధిషంతే బ్రాహ్మణులైన వాళ్ళు ఎప్పుడు బ్రాహ్మణులు అంటే బ్రహ్మను తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగినప్పుడే వాళ్ళు బ్రాహ్మణులండి, అది అసలు అర్థం అక్కడ. బ్రహ్మజ్ఞానాన్ని, ఎందుకంటే పరమపురుషార్థమైనటువంటిది బ్రహ్మజ్ఞానమే కదా, మోక్షానికి బ్రహ్మజ్ఞానమే కదా కావాలి. కనుక బ్రాహ్మణస్ ఆర్ సపోజ్ టు బి ద పీపుల్ హూ వర్క్ ఫర్ బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని కనుక పొందకపోతే వాళ్ళందరూ కూడా ఆ బ్రాహ్మణ కులంలో వాళ్ళు నిందించబడతారు. ఆ బ్రాహ్మణుడు గనక బ్రహ్మజ్ఞానాన్ని కనుక ప్రయత్నించకపోతే భౌతిక సుఖాల కోసం, భౌతికమైనటువంటి విద్యల కోసం తాపత్రయపడుతూ ఉన్నాడంటే ఆ బ్రాహ్మణుడిని పలచనగా చూస్తారు సమాజంలో చూసేవాళ్ళు. అప్పుడు, ఇప్పుడు చూడటం లేదనుకోండి, అది వేరే విషయం. ఆ రోజుల్లో అంటే బ్రాహ్మణ్ణి త్యజిస్తారు వాళ్ళు. బ్రహ్మజ్ఞానానికి, శాస్త్రజ్ఞానానికి న వివిధిషంతి చేత్, తెలుసుకోకపోతే. కానీ ఇక్కడ బ్రాహ్మణులు వివిధిషంతి ఎట్లా? యజ్ఞేన దానేన. చూడండి, ఇక్కడ బ్రాహ్మణాగా వివిధిషంతి అంటే ఏం చెప్పాను, బ్రహ్మచర్య ఆశ్రమంలో శ్రవణం చేస్తారు ముందు, చేసి తర్వాత ఏంటి, యజ్ఞేన దానేన గృహస్థాశ్రమంలో ప్రవేశించి అని అర్థం. ప్రవేశించి యజ్ఞాలు చేసి అంటే కర్మయోగ అనుష్ఠానం అని అర్థం. అంటే ఇక్కడ నాలుగు ఆశ్రమాలు. ముందు చెప్పాను ఏంటి, అసంభేదాయ అంటే వర్ణధర్మాన్ని సంకరం కాకుండా ఉంచి వాళ్ళ వర్ణాలు, ఆ వర్ణాలు ఆ కర్మలు చేయాలి, ఏ కర్మలు ఉన్నాయో వాళ్ళకి. తర్వాత బ్రాహ్మణాహ అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటూ వేదాధ్యయనం చేసి, తర్వాత నెంబర్ వన్, ఆశ్రమాలు నాలుగు చూసుకుంటే 1, 2, 3, 4 బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. ఈ నాలుగు ఆశ్రమాలు మోక్ష మార్గానికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఎలా సహాయపడతాయి అనేది విషయం చెప్తున్నారు ఇక్కడ. ముందు శ్రవణం చేసి బ్రహ్మచర్య ఆశ్రమంలో, యజ్ఞేన దానేన సెకండ్ ఆశ్రమానికి వచ్చి 1, 2 నాలుగు ఆప్షన్లు ఉన్నాయండి, మూడు ఆప్షన్లు. బ్రహ్మచర్య 1, 2, 3, 4లో 1, 2, 3, 4 స్ట్రైట్గా అన్ని నాలుగు ఆశ్రమాలకి రావచ్చు, అది చెప్తారు ఫస్ట్ ఇక్కడ. యజ్ఞేన దానేన గృహస్థాశ్రమంలోకి వచ్చి, గృహస్థాశ్రమంలో అన్నీ చేసిన తర్వాత, మన విధులు నిర్వర్తించిన తర్వాత, భార్యాపిల్లల్ని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళు వదిలిపెట్టకూడదు, అది మహాపాపం అని చెప్తుంది శాస్త్రంలో. వివాహం చేసుకున్న తర్వాత భార్యాపిల్లల్ని పోషించడం, కుటుంబం వ్యవహారం చూడటం కర్తవ్యం. చేసుకోకుండానే ఉండాలి, చేసుకున్న తర్వాత వదిలిపెట్టకూడదు, అది నియమం అక్కడ. కనుక యజ్ఞదానాలు చేసి అయిన తర్వాత ఏ ఆశ్రమానికి రావాలి, వానప్రస్థాశ్రమం, మూడవ ఆశ్రమం. తపస అనాశకేన, ఇక్కడ అనాశకేన అంటే కర్మఫలమును ఆశించకుండా, మా పిల్లలకి ఇంత చేశాను, మా అమ్మాయికి ఇంత చెట్టాను, మా అబ్బాయికి చేశాను, నాకు ఎన్ని చూడటం లేదు, ఆ ఫలాన్ని ఆశించకూడదు. భార్య భర్త నుంచి కానీ, భర్త భార్య నుంచి కానీ, పిల్లలు తల్లిదండ్రుల నుంచి కానీ, తల్లిదండ్రుల పిల్లల నుంచి కానీ ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా చేయాలి, అది అనాశకేన అంటే ఇక్కడ అర్థం. అంటే వానప్రస్థాశ్రమానికి వచ్చి తపస్స అనేటువంటిది వానప్రస్థాశ్రమం, నాలుగు ఆశ్రమాలు. ఇప్పుడు ఈ నాలుగోది మూడోది లేవండి, ఇప్పుడు గృహస్థాశ్రమంలోనే ఉంటారు లైఫ్ లాంగ్. అట్లా అందువలనే సమస్యలు ఎక్కువ. మనిషికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వచ్చేయాలి. తపస్స అంటే ఇక్కడ జపతపాదులతో ధ్యానాలతో కాలం గడుపుతారు. అనాశకేన ఎటువంటి కర్మఫలాన్ని ఆశించకుండా, పుణ్యము వద్దు నాకు, పాపము వద్దు. పాపం వద్దని చెప్తాం, పుణ్యం కూడా వద్దు, ఎటువంటి కర్మఫలాన్ని ఆశించను. మా పిల్లలు నన్ను చూస్తారు రేపు అని నేను ఇప్పుడు సేవ చేయకూడదు, లేకపోతే నాకు వేరే ఈ వ్యక్తి ఆ వ్యక్తి సహాయపడతారని చెప్పి సహాయం చేయకూడదు. అలా కర్మఫలాన్ని ఆశిస్తూ చేస్తే అది సరి అయిన కర్మ కాదు శాస్త్రంలో. అనాశకేన అనేది, దీనికి ఇక్కడ నేనేం చెప్పానంటే, క్రిందటి వారం అతిగా తినడం, చిరుతిండ్లు తినడం, తినాలనిపించిందల్లా తినడం, అట్లాంటి యొక్క టంగ్ కంట్రోల్ ఉండాలి మనిషికి. నాలుక జయిస్తే అన్ని జయించినట్లే. మాట్లాడే నాలుక, తినే నాలుక, దీన్ని జయించాలి. అలా జయించి వాళ్ళు అనాశకేన అంటే, ఇక్కడ నేను భోజనం అనేటువంటిది ఎందుకు చెప్పానంటే, ఏ విషయాలనైనా సరే ఆశించకుండా అని అర్థం. అనాశకేన అనేది అటువంటి కర్మఫలాన్ని ఆశించకుండా. ఏవమేవ విదిత్వ, ఇక్కడి నుంచి చదువుతాం. ఏవమేవ విదిత్వా మునిర్భవతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్ఛంతి ప్రవ్రజంతి ఏతద్ధస్మ వైతత్ పూర్వే విద్వాంసః ప్రజాంన కామయంతే కిం ప్రజయా కరిష్యామో ఏషాంనో అయమాత్మాయం లోకయితి తేహస్మ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి యాహీవ పుత్రైషణా సా విత్తైషణా యా విత్తైషణా సా లోకైషణా ఉభేహ్యేతే ఏషణే ఏవ భవతః. ఇప్పుడు నాలుగు ఆశ్రమాలలో క్రమంగా ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమం 1, 2, 3, 4గా తీసుకోవచ్చు. లేదా ఈ గృహస్థాశ్రమాన్ని స్కిప్ చేసి 1, 2, 4 ఒకటి నుంచి నాలుగవ ఆశ్రమానికి రావాలని కొంతమందికి ఉంటుంది. బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసాశ్రమాన్ని తీసుకుంటారు. సన్యాసాశ్రమం దేనికి అంటే శాస్త్ర అధ్యయనం కోసం. అధ్యయనం చేసినటువంటి శాస్త్రాన్ని అంటే పూర్వ ఆశ్రమంలో గురుకులంలో ఉంటూనే గురుకులం నుంచి కర్మకాండ ఉపాసనాకాండలన్నీ పూర్తి చేసుకొని జ్ఞానకాండకి అంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు కొంతమంది. అలాంటి వాళ్ళు అంటే వివాహం అవసరం లేదు మాకు అని నిర్ణయించుకుంటారు. ఎందుకట, సామాన్యంగా 1, 2, 3, 4 ఆర్డర్ గృహస్థ బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస నార్మల్. కానీ కొంతమంది పూర్వజన్మ సంస్కారం వలన, ఆ పూర్వజన్మ సంస్కారం వలన ఏం చేస్తారు వాళ్ళు అంటే, ప్రవ్రాజిన అంటే ఏవమేవ విదిత్వా మునిర్భవతి. మునిర్భవతి అంటే జ్ఞాని భవతి అని అర్థం. ఇక్కడ ముని అంటే జ్ఞాని. చూడండి, బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమం నుంచి యజ్ఞదానాలు చేసి తపసానాశకైన వానప్రస్థానికి వచ్చి జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానులవుతారు. అలా నాలుగు ఆశ్రమాల ద్వారా మునిర్భవతి, జ్ఞాని భవతి అంటే జీవన్ముక్తుడు అవుతాడు. కానీ కొంతమంది ఏతమేవ ప్రవ్రాజిన లోకమిచ్చంత ప్రవ్రజంతి. ప్రవ్రాజిన అంటే ఇక్కడ సన్యాసాశ్రమం. ప్రవ్రాజ్ అంటే దేశం మొత్తం తిరుగుతారు. సన్యాసులు ఏం చేస్తారు, దేశం అంతా అటన చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే, ఈ ప్రజలలో ఈ ధార్మికతని, ఈ యొక్క సత్యాన్ని ధర్మాన్ని బోధించడం కోసం వాళ్ళు దేశమంతా పర్యటన చేస్తారు. వాళ్ళ పని అదే, ప్రజలలో ఈ యొక్క ధర్మాన్ని బ్రహ్మాన్ని బోధించడమే వాళ్ళకి, వేరే పనే ఉండదు ఇంకా. ఏతమేవ ప్రవ్రాజిన, ఈ బ్రహ్మను తెలుసుకోవడం కొరకే కొంతమంది ప్రవ్రా లోకమిచ్చంత అంటే ఆత్మను ఇచ్చంత, ఇక్కడ లోకం అంటే ఆత్మ, ఆత్మను కోరిన వాళ్ళై ప్రవ్రజంతి అంటే సన్యాసం తీసుకుంటారు. తీసుకొని ఏతద్ధస్మ వైతత్ పూర్వే విద్వాంస, వాళ్ళు ఏమి చెప్తారు, మా పూర్వీకులు కూడా ఇట్లాగే కదా చేశారు, వివాహం చేసుకోకుండా వానప్రస్థం ఈ రెండు ఆశ్రమాలు వెళ్లకుండా నేరుగా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఇచ్చే గృహ సన్యాసాశ్రమాన్ని కూడా తీసుకున్నారు కదా అని అర్థం. ఇక్కడ ఏతద్ధస్మ వై అంటే అనగనగా ఒకప్పుడు అని అర్థం. పూర్వే విద్వాంస, పూర్వం మా యొక్క పూర్వులు కొంతమంది, చాలామంది బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి అంటే 1, 2, 4 అని అర్థం. 1, 2, 4 అంటే ఏంటి, 1 అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, 4 అంటే సన్యాసాశ్రమం. కనుక వివాహం వద్దు మాకు అని అనుకున్నవారై ఏం చేస్తారు? ప్రజాంన కామయంతే, పిల్లల్ని సంతానం కావాలని కోరుకోకుండా, సంతానం కావాలంటే గృహస్థాశ్రమం, సంతానం అవసరం లేదనుకుంటే గృహస్థాశ్రమం అక్కర్లేదు, ప్రజాంన కామయంతే, అందుకనే వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. ప్రవ్వజయంతి మా పూర్వులు కూడా ఇలాగే సంతానం అవసరం లేదు మాకు అని కోరుకోకుండా సన్యాసాశ్రమం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకి పిల్లలు కావాలనిపించలేదా? అనిపించలేదట. ఎందుకని? కిం ప్రజయా కరిష్యామహ, ఈ పిల్లలతో సంతానంతో మాకేమిటి పని అన్నారు. అంటే వాళ్ళు ఆత్మని నేనని తెలుసుకున్న తర్వాత ఏమంటే, పిల్లలు మళ్ళీ మనుష్య జన్మ రావాలి అంటే పుత్రేణ అయం లోకో జయ్యహ అంటుంది శాస్త్రం. నీకు మళ్ళీ మనుషుడిగా పుట్టాలి అని ఉన్నదా? ఒక పుత్రుణ్ణి కను అన్నది, పిల్లల్ని కంటే మళ్ళీ మనుష్య జన్మ ఎత్తుతావు అని చెప్పి శాస్త్రం కొంచెం ఆశ పెడుతుంది. వీళ్ళు ఏమిటి ఇక్కడ అంటే, గురుకులంలో ఉన్నప్పుడే బ్రహ్మచర్య ఆశ్రమంలోని ఆ గురువు చెప్పే ధర్మ బ్రహ్మాన్ని గురించి విని, అబ్బా ఇటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోకుండా నేనేమిటి గృహస్థాశ్రమంలో ఈ పిల్లలు సంసారం లంపటం నాకు వద్దు అని అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడట అని చెప్తున్నారు ఇక్కడ. కిం ప్రజయాకరిష్యామ, ఆత్మనైన నేను నాకు ఈ సంతానంతో ఏమిటి పని అని వాళ్ళకి ఆ యొక్క పూర్వజన్మ సంస్కారం వలన ఈ యొక్క పిల్లల మీద వ్యామోహము, ఈ పిల్లల కోసం వివాహం చేసుకోవాలని మనస్సు ఉండదు వాళ్ళకి. కరిష్యామ అంటే నాకు మళ్ళీ మనిషి ఈ జన్మే నుంచే బయటపడాలని కోరుకుంటూ ఉంటే, ముక్తుణ్ణి జీవన్ముక్తి కోసం ఇప్పుడు తపిస్తుంటే, మళ్ళీ శరీరంలో ప్రవేశించి మళ్ళీ మనిషి జన్మెత్తడం కోసం, దానికోసం వివాహం చేసుకొని, వివాహం పిల్లల కోసం అంటే పిల్లలకంటే మళ్ళీ మనిషి జన్మ కనుక మనిషి జన్మే వద్దనుకుంటుంటే ఇంకా మళ్ళీ పిల్లలు ఎందుకు నాకు? ఏషాంనో అయం ఆత్మ అయం లోక ఇది, మాకేం కావాలి? ఈ ఆత్మస్వరూపమే కనుక మేము ఆత్మస్వరూపం అయినప్పుడు ఇంకా దేన్ని కోరి ఈ వివాహం చేసుకుంటాం? మళ్ళీ మనుష్య జన్మ కావాలని కోరిక లేదు మాకు. మనుష్య జన్మ కావాలని ఉంటే పిల్లలు కావాలి, పిల్లలు కావాలి అంటే వివాహం చేసుకోవాలి, మాకు ఈ కోరికలన్నీ ఏమి లేవు కదా. తే హస్మ పుత్రేషణాయశ్చ, వీళ్ళు ఏం చేస్తారు? పుత్ర కావాలనే ఏషణ అంటే కోరిక, ఆ పుత్రాలు కావాలనే కోరిక నుంచి విత్తైషణాయశ్చ ధనం సంపాదించాలి. ఏమంటే వివాహం చేసుకుంటే పిల్లల్ని కంటే ధనం కావాలి, విత్తైషణ అంటే ధనం సంపాదించాలనే కోరిక. మనం ప్రపంచంలో చూస్తే కనపడేది ఏంటండి? వివాహము, పిల్లలు, ధనము, ధన సంపాదన. ఎంత కష్టపడతాడు మనిషి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలు కష్టపడుతున్నాడు ఆ పిల్లల్ని పైకి తీసుకురావడానికి, చదివించడానికి. ఈ లోపల ఈ మనిషికి నీరసం ఆయాసం అన్నీ వచ్చేస్తాయి, ఈ లోపల శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడే ఇంకా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఇచ్చే రాదు, చాలా చాలా కష్టం. అందుకే కదా మనుష్యాణం సహస్రేషు అని చెప్పింది. కారణం ఏంటంటే నాకు వివాహం చేసుకుంటే రక్షణ, వివాహం చేసుకుని పిల్లల్ని కంటే రక్షణ, పిల్లల్ని కన్న తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు వస్తే ఇంకా రక్షణ, నన్ను చూసుకోవడానికి, నాకు సంతోషాన్ని ఇవ్వడానికి అని చెప్పి అనుకుంటాడు మనిషి. నిజంగా రక్షణ, శాంతి, ఆనందము వాటి వల్ల రాదు అని తెలుసుకునేవాడు చాలా అరుదు, చాలా తక్కువ. చేసుకున్న తర్వాత తెలుస్తుంది అనుకోండి కొంతమందికి, దానివల్ల నిజంగా సంతోషం అందులో లేదని తర్వాత తెలుస్తుంది. నేను చెప్తే మీకు కోపం వస్తుంది, మరి ఎక్కువ చెప్పకూడదు. నేను మీకేం తెలుసు స్వామిని గారు, వివాహం చేసుకుంటే పిల్లల్ని కంటే ఎంత ఆనందం అందులో మనవాళ్ళని. ఓకే ఒప్పుకుంటాం, కానీ కొంతమంది విత్తైషణాయాశ్చ ధనం సంపాదించాలనేటటువంటి ఆ కోరిక నుంచి కూడా, మరికొంతమంది పిల్లలను కని ధనాన్ని సంపాదించి లోకేషణ అని స్వర్గానికి వెళ్ళాలి, బ్రహ్మలోకానికి, ఆ లోకానికి వెళ్ళాలి, ఈ లోకానికి వెళ్ళాలనే కోరిక నుంచి, ఆ కోరికలన్నిటి నుంచి ఈ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి వచ్చి జ్ఞానయోగాన్ని నేరుగా తీసుకొని వ్యుత్థాయ అన్నాడు. అంటే ట్రాన్సెండింగ్ అన్నాడు. అంటే వ్యుత్థాయ అంటే ఏమిటి? గృహస్థాశ్రమం సన్యాస వానప్రస్థాశ్రమంలో ప్రవేశించకుండా అని అర్థం. వ్యుత్థాయ సన్యాసం తీసుకొని భిక్షాచర్యం చరంతి భవతి భిక్షాం దేహి అని భిక్ష తీసుకుంటూ ఉంటారు అందరి దగ్గర. జనం ఏమనుకుంటారు, వీళ్ళకి ఏం పని పాట లేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేక అందరి దగ్గర భిక్ష తీసుకుంటున్నారు అనుకుంటున్నారు. మన సమాజంలో అటువంటి వ్యక్తి ఉండడమే అరుదు. అందుకని అట్లా ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తున్నది. ఇప్పటికీ సన్యాసం తీసుకుంటే వాళ్ళకంటూ పిల్లలు కుటుంబం ఏం లేకపోతే సమాజమే పోషిస్తున్నది. వాళ్ళకి వస్త్రం కానీ, నీడ కానీ, ఆహారం కానీ అన్నీ ఆ యొక్క సమాజమే చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సమాజానికి కోసమే ఉన్నారు. అంటే ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ, ఆత్మ నేను తెలుసుకున్న మోక్షాన్ని పొందిన వ్యక్తి ఎప్పుడు జగత్ హితం కోసమే పనిచేస్తుంటాడు. కనుక ఒక జ్ఞాని ఉన్నాడు అంటే లోకక్షేమం అని అర్థం. అట్లాంటి జ్ఞానులు ఎక్కువ మంది ఉన్నారంటే లోకక్షేమం. అందుకే భారతదేశం ఈనాటికి కూడా ఇంత గొప్ప స్థితిలో ఉండడానికి కారణం ఇటువంటి జ్ఞానులు, సన్యాసి జ్ఞానులు. అందుకని శంకరాచార్యుల వారు నాలుగు పట్ల నాలుగు మఠాలు స్థాపించి ఈ యొక్క సన్యాసి పరంపర ద్వారా ఆ సన్యాసి ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని రక్షించేది, కాపాడేది, కాపాడడం కోసం అన్నమాట. అటువంటి ధర్మం, ఎటువంటి ధర్మం, ఆత్మ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి సహకరించేటటువంటి ఇటువంటి సనాతన ధర్మం తీసుకొని భిక్షాచర్యం చరంతి అంటే చాలా సింపుల్గా ఉంటారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. కుటుంబము, సంసారము పిల్లల్లో పడితే శాస్త్ర అధ్యయనం కొంచెం కష్టం, కొంచెం నిదానంగా నడుస్తుంది బండి, స్లో ప్యాసింజర్ లాగా. అదే సన్యాసం తీసుకున్నామంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా, ఏముంది పొద్దున శ్రవణం, మధ్యాహ్నం ఇవన్నీ వినడం, చదవడం, బోధించడమే కదా, వేరే పనే ఉండదు. ఎందుకంటే మిగతావన్నీ లోకం చూసుకుంటుంది, సమాజం చూసుకుంటూ ఉన్నది. దానికోసం వాళ్ళు భిక్షాచర్యం చరంతి. యా హేవ పుత్రైషణ సా విత్తైషణ, యా విత్తైషణ సా లోకైషణ. ఈ పుత్రులు కావాలని కోరుకోవడం, ధనం కావాలని కోరుకోవడం, ఈ లోకాలకు వెళ్ళాలి, మంచి మంచి సుఖాలు అనుభవించాలి. ఇప్పుడు ఆ లోకాలు ఈ కోలకాలంటే నంబర్ అనుకోండి, జపాన్ పోవాలి, లేకపోతే అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అక్కడికి పోతే ఏముందంటే భూలోక స్వర్గమే కదా అవన్నీ అనుకుంటుంటారు జనాలు. ఇక్కడ ఉంటే ఇక్కడికంటే అక్కడ ఏదో సుఖం ఉందని అనుకుంటుంటారు. ఇప్పుడు లోకాలంటే అర్థం కాదు, ఫారిన్ అబ్రాడ్, అబ్రాడ్ పోవాలని అంటే అది. ఇక్కడ చెప్తున్నారు పుత్రుడు కావాలనుకున్నాడు అంటే విత్తం కావాలి. ఏది పుత్రకామో అదే విత్తకామం, ఏది విత్తకామమో అదే లోకకామం అన్నారు. అవి మూడు వేరువేరు కాదు. యా విత్తైషణ సా లోకైషణ. ధనం కావాలనే దేనికి? యజ్ఞయాగాదులు చేయడానికి. యజ్ఞయాగాదులు దేనికి? జ్యోతిష్ఠోమైన యజ్ఞయా స్వర్గకామో యజేత. యజ్ఞయాగాదులు చేయాలంటే విత్తం కావాలి, ధనం కావాలి. ధనం కావాలి, ఇవన్నీ యజ్ఞయాగాదులు చేయాలంటే మనకు కుటుంబం కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, వీళ్ళందరూ పరివారం కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ధనం కావాలి. ధనం ఉంటే తప్ప యజ్ఞయాగాదులు చేయలేం, యజ్ఞయాగాదులు చేస్తే తప్ప పై లోకాలకు వెళ్ళలేం. కనుక ఆల్ ది త్రీ ఆర్ ఇంటర్కనెక్టెడ్, ఒకదానికి ఒకదానికి లింక్ ఉందండి. అందుకనే చెప్తున్నది ఉపనిషత్తు, యా విత్తైషణ సా లోకైషణ ఉభేహ్యేతే ఏషణే ఏవ భవత. కనుక ఇటువంటి ఏషణలు ఇవన్నీ కూడా ఈ యొక్క సన్యాసి అనుకున్నాడు, నాకు అవసరం లేదు, నాకు సంతానము అక్కర్లేదు, నాకు ఏ లోకము పొందాలని లేదు, కనుక నాకు ధనం కూడా అవసరం లేదు. కనుక ఏం చేస్తావయ్యా అంటే ఆత్మ, ఆత్మన్నేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అందుకని ఆత్మ జ్ఞానాన్ని పొందడమే మన సొంత ఇంటికి వెళ్ళినట్లు. అందుకని చాలామంది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత, అబ్బా ఇంటికి వచ్చిన తర్వాత, మా ఇంటికి వచ్చిన తర్వాత హాయిగా ఉందండి అంటారు చూడండి. అక్కడక్కడ ప్రయాణాలు చేసి చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తే, అబ్బా మన ఇంటికి వచ్చి ఇక్కడ ఈ ఇంట్లో అన్నం తిని ఈ ఇంట్లో మన ఇంట్లో హాయిగా పడుకుంటే ఎంత ఆనందంగా ఉందో అంటారు, ఎంత ఆనందంగా ఉందో అంటారు. చూసారా? అట్లాగే వ్యక్తి తన ఆత్మస్వరూపం తెలుసుకునే వరకు కూడా, ఆ జ్ఞాననిష్ట కలిగే వరకు కూడా మనిషికి శాంతి అనేది ఉండదు. ఇది పరమ సత్యం. ఎన్నెన్నా చేయండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఎన్నెన్నా వినండి, ఆత్మ విద్యని క్షుణ్ణంగా గ్రహించి జీర్ణం చేసుకోకపోతే ఆ వ్యక్తికి రక్షణ ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ఎక్కడో ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది. కనుక ఈ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం అని చెప్తున్నారు. కనుక ఈ యొక్క సన్యాసం తీసుకున్న వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది ఎలాంటి ఆత్మజ్ఞానం అది చెప్తున్నది. ఇప్పుడు మంత్రం చదువుతాను. సయేష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్యతే అసితో నవ్యథతే నరిష్యతి ఏతముహైవైతే న తరతః ఇతి. తరతః అనిచ్చారు ఇక్కడ, కొన్నిట్లో తపతః ఇతి అని ఉంటుంది. అతః పాపమకరవమితి అతః కళ్యాణమకరవమితి ఉభేవు హైవేష ఏతే తరతి నైవం కృతాకృతే తపతః. ఇది క్రక్స్ ఆఫ్ ద వేదాంత. ఇటువంటి బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే నేరుగా సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు అంటే, ఏమండి సన్యాసాశ్రమం తీసుకున్నారంటే కాషాయం కట్టుకున్నారనే కాదు అర్థం. అక్కడ జ్ఞాన మార్గం కోసం సన్యాస మార్గాన్ని తీసుకున్నారు. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? శాస్త్రశ్రవణము, మననము, నిధిధ్యాసనం, ఇదే పని. దాని కొరకు సన్యాసాశ్రమం తీసుకున్నారు. అంతేకాని బాధ్యతలన్నింటినీ వదిలిపెట్టడం కోసం సన్యాసాశ్రమం తీసుకోలేదు. శాస్త్రశ్రవణం చేయడానికి అధికంగా మనకు సమయం లభిస్తుంది, మననం చెయ్యొచ్చు. ఎటువంటి బాధ్యతలు బాధరాబందీ లేకుండా ఉంటే మనం ఎక్కువసేపు మనస్సుని శాస్త్రం మీద నిలపవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందారు. ఏమండి ఆత్మజ్ఞానాన్ని పొందారు నేరుగా బ్రహ్మచర్యాన్నించే సన్యాసాశ్రమానికి వచ్చిన వాళ్ళు. ముందేం చెప్పాం? బ్రహ్మచర్యాన్నించి గృహస్థ గృహస్థాటు వానప్రస్థ వానప్రస్థాటు సన్యాస, అట్లా కూడా మోక్షాన్ని పొందుతారు యాజ్ఞవల్కుల వారు జనక మహారాజులాగా. కొంతమంది ఏమో బ్రహ్మచర్యాన్నించే సన్యాసాశ్రమం శంకరాచార్యుల వారిలాగా, ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది సన్యాసులు, కొంతమంది కొంతమంది గృహస్థాశ్రమం నుంచి వస్తారు సన్యాసానికి, కొంతమంది బ్రహ్మచర్యాన్నించి. వాళ్ళు ఎటువంటి ఆత్మను తెలుసుకున్నారు? సహా ఆ ఆత్మ ఏష ఈ ఆత్మే నేతి నేతి ఇది ఆత్మ. అన్నీ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని నెగేట్ చేసిన తర్వాత, అన్నిటినీ నిరాకరించిన తర్వాత, ఆ నిరాకరించేవాడెవరో నిరాకరింపబడలేడు. అన్నిటినీ నిరాకరించడం న ఇతి న ఇతి, నేతి అంటే నెయ్యి అనుకోవద్దు ఇక్కడ, న ఇతి న ఇతి అంటే ఇది కాదు ఇది కాదు, ఏదేదైతే చూస్తానో ప్రతిదీ కూడా అనాత్మ. ఆ చూసేవాడు చూడబడేది అన్నీ అనా, చూసేవాడు సత్యం చూడబడేది మిథ్య. కనుక న ఇతి న ఇతి, ఈ ప్రపంచం మొత్తం కూడా అనాత్మ. ఇది ఇంతకుముందు చూసాం. నేతి నేతి అని కహోల బ్రాహ్మణంలో మూడో అధ్యాయంలో కూడా చూసాం. 3:9:26 4:2:1 ఇట్లా రెండు చోట్ల చూసాం నేతి నేతి ఆత్మ. ఈ ఆత్మతత్వాన్ని చెప్తున్నారు. అగృహ్య నహి గృహ్యతే, దాన్ని గ్రహించడం కష్టం. ఎందుకంటే గ్రహించడం కష్టం కాబట్టి గ్రహించలేవు అన్నాడు. అంటే ఒక వస్తువుగా తెలుసుకోలేవు అది, ఎందుకంటే అది నువ్వే అయ్యున్నావు, నువ్వు ఆత్మస్వరూపమే అయ్యున్నావు కనుక అది దాన్ని ఒక వస్తువుగా గ్రహించడం కష్టం. కష్టం కాదు, అసలు గ్రహించడానికి వీలు కాదు. న గృహ్యతే అని చెప్తున్నారు. ఈ చెప్పేవన్నీ కూడా ఆత్మలక్షణాలు, చాలా ముఖ్యమైనటువంటివి. ఆత్మలక్షణాలు అంటే ఎవరి లక్షణాలు? నా లక్షణాలు. నేనంటే ఎవరు? ఆత్మని. అందుకనే సోహం బ్రహ్మ. దాసోహం నుంచి సోహానికి వచ్చాం మనం ఇప్పటికీ. ఓకే, అందుకని నా గురించి చెప్తున్నది శాస్త్రం, అందుకని జాగ్రత్తగా నెక్స్ట్ టైము నా గురించి ఏం చెప్తున్నది శాస్త్రం అని చెప్పి ఒకసారి విందాం తర్వాత. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.